రామా, నా కర్మేం కాలిందో కానీ ఆ రోజు నుంచి నా బతుకు మారిపోయింది. ఈ అడవిలో ఏ మూలకెళ్ళినా ఎక్కడన్నా రాముడు కనపడితే చెట్ల కింద, పుట్టల కింద, చెట్ల ఏదో కొమ్మల మీద, నదుల దగ్గర, సరస్సుల దగ్గర, అన్ని చోట్ల రాముడే కనపడుతున్నాడు. అభిరామ సహస్రాణి భేత పశ్యామి రావణ. రాముడు ఒకడే, నిజానికి రాముడు ఒకడే, కానీ కొన్ని వేల మంది రాముళ్ళు కనపడుతున్నారు. అంటే కళ్ళు తిరిగిపోతున్నాయి నాకు. భయం ఎక్కువైపోతే ఏమవుతుందన్నమాట మనకి? మనం ఎవరి మీదైనా భయం పెట్టుకుంటే, అవతలవాడంటే మనకి భీతి ఉంటే, వాడు రాత్రి పగలు కల్లో కనబడతాడు. ఈ మారీచుడికి కూడా రామ భయం పట్టుకోవటం వల్ల చెట్టు కింద రాముడే, చెరువు దగ్గర రాముడే, ఆకాశంలో రాముడే, తిండి తిందామన్నా రాముడే, అహరి కందమూలాలు తిన్నా రాముడే, నా బొందమూలాలు తిన్నా రాముడే, ఎక్కడ చూసినా రాముడే. వేలాది మంది రాముళ్ళే కనబడుతున్నారు ఈ జనస్థానంలో. అప్పటి నుంచి కాలకృత్యాలకు వెళ్ళాలంటే భయపడిపోతున్నాను నేను, స్నానం చెయ్యాలంటే భయపడుతున్నాను, నిద్రపోతే రాముడు కనపడతాడు. ఎంతెందుకు? రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే. ఈ అడవి మొత్తం రామమయం, అంతా రామమయం అయిపోయింది రాదు. ఇదన్నమాట అంతా రామమయం, జగమంతా రామమయం అని చెప్పిందంతా పాపం మారీతుడు చెప్పిన వాటి. రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే. ఈ అరణ్యం మొత్తం రామమయం అయిపోయింది నాకు, రాముడిని తప్ప ఇంకెవరిని చూడంలా. స్వప్నగతం రాము, రాత్రి కల్లోకి వస్తాడు రాముడు, నిద్రపోవాలి కదా, ఎంతవాడైనా నిద్రపోతాడు, నిద్రపోతే కళ్ళు వస్తుంది, కల్లో రాముడు వస్తాడు, దాంతో ఉలిక్కి పెళ్ళేస్తున్నాను. ఎన్నాళ్ళయిందో చక్కగా నిద్రపోయి, కనీసం పద్మాగ్రి గారి పురాణంలోకి వెళ్తే గోడ దగ్గరన్నా దారబడినా నిద్రపోవచ్చు, ఇక్కడ అసలు నాకు నిద్రే పట్టడంలా. ఇంకో గొప్ప మాట అన్నాడండి, ఏమిటది? రకారాదీని రామాని రామత్రస్తస్య రావణ. ఆ రోజు నుంచి నాకు ర అనే అక్షరం ఫోబియో పట్టుకుంది. అంటే ఎవడన్నా ర అన్నాడంటే రామ అంటున్నావా అండ మొదలెట్టాట. రత్నాకర్ అన్న, ఏదో ఇంకో రావణ అన్న, రా అనే అక్షరంతో మొదలైన పేరు ఎవడైనా ఉచ్చరిస్తే ఆ తర్వాత పదం వినపడ్డల్లా రా వినపడి రాముడు 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 అని గుండె జారిపోయి చచ్చిపోతున్నాను. హార్ట్ అటాక్ వస్తుంది నాకు. కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్లకుండా ఇక్కడ కూర్చున్నాను కానీ. అంటే ఇంకా రా అనే అక్షరమే వాడికి భయం కలిగిస్తుంది. ఇప్పుడు అర్థమైందా నీకు? ఏమేమిటి? రత్నానిచ రథాశ్చైవ. రత్నం అనగానే అందులో రా వినబడుతోంది, రథం అనగానే రా వినబడుతోంది, రావణ అంటే రా వినబడుతోంది. ఈ విధంగా రా అనే అక్షరం ఎందులోంచి వచ్చినా నాకు గుండె దడబట్టుకుంటాను. నీకు నేను మళ్ళీ చెబుతున్నాను, బలిచక్రవర్తిని నముచిని కూడా చంపే పరాక్రమం కలిగిన వాడు రాముడు అంటే. ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు వాళ్లతో యుద్ధం చేయి, కానీ రాముడి జోలికి వెళ్ళకు. నీకు ఒక రహస్యం మరొకటి చెబుతున్నాను, నీవు బతకాలనుకుంటే దొంగతనంగా సీతని అపహరించాలి అనే ఆలోచన తక్షణం విడిచిపెట్టు. నీవు నన్ను మళ్ళీ చూడాలనుకుంటే రాముడి గురించి ఆలోచించకు, సీత గురించి ఆలోచించకో. నన్ను మళ్ళీ చూడటం అంటే అర్థం ఏమిటి? నేను తస్తానని కాదు వాడి ఉద్దేశం. నువ్వు బతకవు, నువ్వు మళ్ళీ నన్ను చూడవు. నీకు ప్రాణాలుండవు, నాకు ఉండవు. నాకు ప్రాణభయం పోయింది ఈ మధ్యన, ఎందుకంటే ఇక రాముడి గురించి తలుచుకుంటూ ఏదో ఒక రోజు ఆయన చేతిలో చావు తప్పదని అర్థమైపోయింది. కాబట్టి పోతే నేను ఎలాగోపోతాను, కానీ నువ్వు రాజువి, మహారాజువి, ఇంకా ఎంతోమంది రక్షించాలి, నీతో పాటు లంక మొత్తం నాశనం చేస్తావటం. రాముడు మహాపరాక్రమవంతుడు అనే విషయం గుర్తుపెట్టుకో. కరుడు నీ అంతటి వాడు పోయాడని గుర్తుపెట్టుకో. అనగా మారీచా, ఇంత మాట చెప్పావు, ఇదే ఇంకోటి ఎవడన్నా ఈ మాటలుంటే వాడు ఈ పాటికి చచ్చేవాడు. మహారాజు గారు ఎప్పుడూ కూడా తనకి అనుకూలమైన మాట తప్ప ఇంకో మాట వినడం. గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవరైనా ఏమనుకుంటారట, నువ్వు గొప్పవాడి, నువ్వు బాగా ఉన్నావు, నీ గ్యారంటీగా ఓట్లు పడతాయి అని చెప్తే వాడి మాటలు వింటాడు. కానీ ఇదిగో నువ్వు ఇలా చేసావంటే ప్రమాదం, నీకు నెక్స్ట్ ఎలక్షన్లో డిపాజిట్లు రావంటే ఒళ్ళు మండిపోదు, వెంటనే వాడిని డిస్మిస్ అంటాడు. నేను చెడ్డ మాట వినడానికి ఇష్టపడను. మూర్ఖురాలైన ఒక స్త్రీ కైకేయి మాటలకి కట్టుబడి అడవికి వచ్చిన రాముడి గురించి ఎంత పొగుడుతావా? నువ్వు ఏం చెప్పినా నేను సీతాపహరణం మానను. రాజుని గౌరవించడం ధర్మం. రాజు దగ్గర గుణములు తప్ప, రాజు గుణములు తప్ప దోషములు ఎత్తకూడదు. ఆ మాత్రం జ్ఞానం నీకు లేదా? ఈ ప్రపంచంలో మహారాజు అన్నవాడు ఒక్కసారి రాజు అయ్యాక ఏమంటాడట? నా మాటకి అందరూ కట్టుబడాలి, నాకు ఇష్టమైనవే పలకాలి, నాకు ఇష్టమైన కృత్యములే చెయ్యాలి అనుకుంటాడు. రాజు దగ్గర 5 దివ్య లక్షణాలు ఉంటాయి. అదేంటి? అగ్నిలా మండిపోతాడు, తీవ్రత్వం ఉంటుంది. ఇంద్రుడిలా పరాక్రమం ఉంటుంది, చంద్రుడిలా ఆహ్లాదంగా ఉంటాడు. ఎప్పుడు తనకి ఇచ్చకాలు చెబితే, ఆహా రావణ నువ్వు ధర్మాత్ముడివి నువ్వు గొప్పవాడి వరకు పొగిడితే అప్పుడు చంద్రుడిలా అయిపోతాడట, లేదంటే అగ్నిలా మండుతాడు. ఇంద్రుడిలా పరాక్రమం చూపిస్తాడు, యముడిలాగా ప్రసన్నతని చూపిస్తాడు, నిగ్రహిస్తాడు. వరుణుడిలాగా నిగ్రహశక్తి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకో, ఇంకెక్కువ మాట్లాడకు, బంగారపు జింకగా మారిపో, వెండి చుక్కలు ధరించు, సీత దగ్గరికి వెళ్ళు, సీత నాకు దక్కాలి. ఒకవేళ నువ్వు నా మాట కాదన్నావు అనుకో, రాముడి చేతిలో చావేలా ఉన్న ఇప్పుడు నా చేతిలో తెస్తావు, చస్తావా లేక సీతని నా కోసం తెస్తావా, నీ ఇష్టం. ఈ రెండింటిలో ఏదో ఆలోచించన్నాడే. ఇంకెంతకంటే ఏం చెబుతారండి ఎవరన్నా, నువ్వు చస్తావంటే అప్పుడు వాడు చేయకుండా ఎలా ఉంటాడు? అప్పుడు అన్నాడే, రాజా ఎంతో మంచి మాట చెప్పాను నీకు, ధర్మార్థ కామములనే వాటి గురించి ఆలోచించమన్నాను, రాజ్యం మొత్తం నశించిపోతుందని చెప్పాను, అయినా నువ్వు వినలేదు. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది, నాకు చావు తప్పదని. తదిదం కాకతాళీయం ఘోరమాసాదితం మయా అత్రైవ శోచనీయస్త్వం ససైన్యో వినశిష్యసి. శ్రీరాముడి చేతిలో నేను మరణించడం తప్పదు, ఇది విధి నిర్ణయం. నేను ఎప్పుడైతే రాముడి భార్యకి నేను అన్యాయం చేయాలనుకుంటానో అప్పుడే రాముడి చేతిలో నాకు చావు తప్పదు. కానీ నీకు ఒక్క హెచ్చరిక చేస్తున్నాను, నా చావు గురించి నేను భయపడ్డల్లా, నాతో పాటు నీ సైన్యం, నీవు, నీ లంక మొత్తం చావడం ఖాయం, అదొక్కటి మాత్రం దృష్టిలో పెట్టుకో. అయినా నీ మాట కాదనలేను గనక, నీవు చెప్పినట్టే బంగారు జింకగా మారతాను. ఆఖరిసారిగా మాత్రం నువ్వు చస్తున్నావు అనే విషయం నీకు చెబుతున్నాను. పరేత కల్పాహి గతాయుషో నరా హితన్న గృహనంతి సుహృద్భిరీరితం. ఆయువు తీరినవాడు, పోయే కాలం వచ్చినవాడు అంటే చచ్చేవాడు ఎవరి మాట వినడు, ఎందుకంటే వాడికి చావు దగ్గరకు వచ్చింది కనుక ఎవరి మాట వినకుండా నేను ఇలాగే చేస్తానని చస్తాడు. ఇది నీకు తప్పదనగానే సరే, ఇది నాకు నచ్చిన మాట. ఏది పోయే కాలం వచ్చిన వాడనే మాట కదట, వెడతానన్న మాట మాత్రం నచ్చింది. ఇప్పుడు నువ్వు నిజమైన బంటువి, వెళ్ళు, నా అభిప్రాయం తెలుసుకున్నావు, బంగారు జింకగా మారు, ఇంక నువ్వు ఈ రెండో మాట మాట్లాడకన్నాడు. వెంటనే వీడు బయలుదేరాడు, అందమైన జింకగా మారాడు. అసలు ఇప్పుడు గోల్డ్ కంటే రోల్డ్ గోల్డ్ బాగా మెరుస్తుంది, బంగారం కంటే దొంగ బంగారం మెరుపు ఎక్కువ, మంచివాడి కంటే చెడ్డవాడు బాగా నాటమాడతాడు. మీరు చూశారు లేదు కొంతమంది, ఓ ఇంతంత జల్లు పెట్టేసి ఇంతంత పెట్టి విభూతి పెట్టి మెడ నిండా ఇన్ని రుద్రాక్షలు వేసుకుని మహాభయంకరంగా కనపడతారు. చూడడానికి ఆకారం చూడగానే అమ్మ బాబు ఎంత శరీరం అండి, ఎంత నామం పెట్టాడండి, ఎన్ని రుద్రాక్షలు అండి, అమ్మో వీడు పండితులేమనిపిస్తుంది. ఇలా పక్కగా ఉండి ఏం పెద్దగా పట్టించుకోలేదు అనుకోండి, ఇంతంత నామాలు, మెండ గొలుసులు, చేతి కంకణాలు, ఉంగరాలు ఏమి లేకుండా వస్తే ఈయనేమిటి పండితుడు అనిపిస్తుంది. చూడగానే ముందు రూపం అట్రాక్ట్ చేస్తుంది. అలా వీడు మంచి అందంగా మిసమిసలాడిపోతున్న జింకగా మారిపోయాడు. చెవులు పగడాల్లో ఉన్నాయి, కాలి గిట్టలు అద్భుతంగా ఉన్నాయి, ఇంద్ర నీలమణుల్లాగా అధరములు ముదురు రంగులో వెలిగిపోతున్నాయి. పెదవుల్లో ఒక పెదవి ఎర్ర తామరలా ఉంది, ఇంకోటి నల్ల కలువ పువ్వులో ఉంది, ముట్టి వలే ఉంది, శిశు అనుకుంటూ వస్తోంది. ఇది దొంగలేడు కదా. ఈ లేడి వచ్చి అక్కడున్న జింకల మధ్యలో చేరింది. కానీ చిత్రం ఏంటో తెలుసునండి, అక్కడున్న జింకలన్నీ దీన్ని చూసి పారిపోయాయి, వాటికి అర్థమైపోయింది ఇది జింక కాదని. జింకలకి తెలిసిపోతుంది, తక్కిన మృగాలకి తెలిసిపోతుంది. అందుకని సముద్వీక్షతం సర్వే మృగాహ్యంజే వనే చరా, అక్కడున్న తక్కిన మృగములన్నీ ఎడాపెడా పారిపోవడం మొదలెట్టాయి. ఈ మారీచుడు మాంసం అంటే ఇష్టపడేవాడని చెప్పానుగా మీకు, దగ్గరకు వచ్చిన ఈ జింకల్ని మొదట్లో అనుకున్నట్ట, అంటే నవిలి తినేద్దాం అనుకున్నాడు. కానీ ఎదురుగుండా సీత ఉంది. ఇప్పుడు వీడు గనక మారు వేషంలో ఉండగా ఈ జింకలు తిన్నాడా, ఆవిడ వీడు రాక్షసుడని కనిపెట్టేస్తుంది. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో నిగ్రహించుకున్నట్టు పాపం వాడు. ఇదో కష్టం వాడికి, పాపం సత్యం ఉందన్నా కనీసం వాడికి ఇష్టమైన జింక మాంసం తినలేకపోయాడు. అందుకని ఎందుకైనా మంచిదని తన రాక్షసత్వం బయటపడకుండా ఉండడానికి కొంచెం నిగ్రహం వహించాడు. మా దగ్గర ఓ శిష్యుడు ఉండేవాడు, ఏకాదశి నాడు ఒకసారి నేను ఉపవాసం ఉన్నాను, గురువుగారిని మెప్పించడం కోసం నేను ఉపవాసం ఉంటానన్నాడు వాడు. ఇంతలో దేవతలకు నివేదనకని మంచి పాయసం తయారు చేశారు మా ఇంట్లో. వాడు అది చూడగానే పాయసం. ఆ పాయసం మీదేమో మనస్సు లాగుతోంది. కర్మగారు గురువు గారి దగ్గర కమిట్ అయిపోయాడు ఏకాదశి ఉపవాసం. తింటాను అనలేడు, తినకుండా ఉండలేడు. ఆ పూటవాడు బాధపడ్డాడు, నాకు అర్థమైపోయింది. ఒరే ఎందుకు వచ్చిందిరా, ఏమన్నా ప్రసాదం తిందాం అనుకుంటున్నావా అంటే, ప్రసాదం తినచ్చంటారండి, ఏకాదశికి పర్వాలేదా అండి, ఉపవాసం ఏం కాదండి అన్నాడు. ఉపవాసం ఏం కాదని అనడకు, వాళ్ళు దొంగ పిరిగా తినాలంటే తినే. ఇలాగే వాడు కుర్రాడు కనుక శుభ్రంగా తిను. ఎందుకంటే అంటే తింటే మళ్ళీ ఉపవాసం అన్నాడు. నాయన నేనైతే తినద్దని అంటాను, కానీ నీ మనస్సు లాగుతోంది అంటే, సర్లేండి గురువుగారు, అయినా గురు సేవ కంటే ఉపవాసం పెద్ద గొప్పదా, మా గురువుగారి పాదాలు పట్టుకుంటే అదే ఏకాదశి అదే శివరాత్రి, నాకు మీరు చెప్పారు తిని వస్తున్నారు పైగా నేను చెప్పాను అని శుభ్రంగా తినేశాడు. కాబట్టి ఎందుకు వచ్చింది చెప్పండి, వాడికి ఇష్టమైనప్పుడు తింటానొచ్చు కదా. అలాగే వీడు ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రియ నిగ్రహంతో అక్కడ అటు ఇటు తిరిగాడు. ఆ సౌందర్యమయమైనటువంటి జింకని సీత చూసింది, వెంటనే రాముడిని పిలిచింది. ఏమండోయ్ ఆయుధాలతో రండింది, రాముడితో పాటు లక్ష్మణుడు కూడా పిలిచిందిట, లక్ష్మణ రామ మీ ఆయుధాలతో రండి. ఆయుధాలతో రండిని ఎందుకంటే ఈ జింక దొరకకపోతే అవసరమైతే బాణంతో కొట్టైనా తనకి ఇప్పించాలి అందుకని. పిలవగానే రామ లక్ష్మణులు వచ్చారు, వాళ్ళు కూడా మృగాన్ని చూచారు. మొట్టమొదట లక్ష్మణుడు మహాత్ముడు ప్రతిభావంతుడు, అంటే రాముడు ప్రతిభావంతుడు కాదనకండి, రాముడు ఎప్పుడు అంత తొందరగా బయటికి మాట విసరడు, కానీ లక్ష్మణుడు రాముడి హితం కోసం సేవ కోసం వచ్చినవాడు కనుక సేవకుడు అత్యవసర సమయంలో తన యజమానికి ఉపకారం చేసే మాట చెప్పాలి అందుకని వెంటనే అన్నాడు. అన్నయ్యా సీత బహుశా ఈ జింకను చూడడానికి మనల్ని రమ్మంది, కానీ ఇది జింక కాదు, తమేవైన మహం మన్యే మారీచం రాక్షసం మృగం. ఇంత డైరెక్ట్గా చెప్పేశాడు లక్ష్మణుడు. ఈ చుట్టుపక్కల రాక్షసులు మారు వేషాల్లో తిరుగుతున్నారు, అందులో మారీచుడే ఈ వేషంలో వచ్చాడు. మారీచుడని పేరెత్తాడు ఆయన, మారీచం రాక్షసం మృగం. మారీచుడు ఈ మృగ వేషం వేసి ఇక్కడికి వచ్చాడని నాకు అర్థమైపోయింది. మాయా మృగ రూపంలో వీడు చాలాసార్లు తిరగడం చూశాను, ఎంతోమందిని వీడు సంహరించాడు. గంధర్వ నగరము అని మన పెద్దలు అంటారు, అంటే అర్థం ఏమిటి, ఆకాశంలో గంధర్వ నగరం చూడు ఏమీ లేదని అర్థం. గంధర్వపురి అంటే లేనిది ఉన్నట్టుగా కనిపించడం. ఎలా అయితే గంధర్వ నగరం అని మన పిల్లల్ని బుట్టలో వేసుకుని పైన చూడరా గంధర్వ నగరం ఉంది అంటాం, కానీ అక్కడ ఏ నగరమూ ఉండదు, పిల్లల్ని ఊరికే హాస్యమాడి మోసపుచ్చుతాం. ఆడించడం కోసం ఇక్కడ నగరం ఉందిరా అనేవారికి పూర్వం. అలాగే చంద్రుడు ఇక్కడే ఉన్నాడని ఇంట్లో పిల్లలకు మనం చూపిస్తాం, చంద్రుడు అక్కడెక్కడ ఉంటాడు, ఆకాశంలో ఉంటాడు. అలా లేనిది ఉన్నట్టుగా చిన్నపిల్లల్ని ఆడించడం కోసం మోసపుచ్చుతాం. అలాగే ఈ దుర్మార్గుడు లేనిది ఉన్నట్టుగా నటింపజేస్తున్నాడు వీడు మారీచుడు. లేకపోతే ఈ ప్రపంచంలో ఇన్ని మృగాలుండగా బంగారపు జింక ఎక్కడైనా ఉంటుందా, బంగారం జింకకి వెండి మచ్చలు ఉంటాయా, ఈ జగత్తులో ఉండదు. సుస్పష్టంగా చెప్పాడు మాయైషాహీన సంశయ, ఇది మాయ తప్ప ఎక్కడా బంగారముతో ఉన్న జింక ఉండదు. చర్మమునకు రంగు కాస్త కోస్తూ ఉండొచ్చు, కానీ మొత్తం శరీరమే బంగారం ఎలా అవుతుంది, కొమ్ములు పగడాలు ఎలా ఉంటాయి, పెదవులు ఏవో రకరకాలైనటువంటి ధాతువులుగా ఎలా ఉంటాయి, ఇది మోసం అనగానే అప్పుడు రాముడు చిరునవ్వు చిందిస్తూ, నాయన ఈ లేడి నా మనస్సుని ఆకర్షిస్తోంది అని సీత చెప్పింది కదా అన్నాడు ఆయన. అప్పుడు సీత కూడా, నాయన మరిది లక్ష్మణ నిజంగా ఇటువంటి జింకలు ఉండకపోవచ్చు, కానీ ఎందుకో ఈ జింకను చూస్తే నాకు ఇష్టంగా ఉంది, ఇంక వేరే మాట ఎందుకు, ఇలాంటి జింకలు అప్పుడప్పుడు బహుశా బ్రహ్మదేవుడు సృష్టించవచ్చు, ఇది నాకు కావాలి, దీన్ని ఏదో రకంగా తీసుకురండి, దాన్ని వెంటాడండి, ప్రాణంతో పట్టుకొస్తే నేను సంతోషిస్తాను, ఇక్కడ పెంచుకుంటాను, పెంచుకున్న తర్వాత మన వనవాసం పూర్తయ్యాక మనతో పాటు అయోధ్య నగరానికి పట్టుకెడతాను, అక్కడ భరతుడికి నీకు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తాను, ఈ మృగ సౌందర్యం మీ అందరూ చూచి మురిసిపోతారు, ఒకవేళ ఈ జింక దొరకలేదు అనుకుందాం, అప్పుడేం చేస్తారు, బాణంతో దీన్ని చంపి చర్మం పట్టండి చాలు నాకు, ఆ చర్మాన్ని తక్కినటువంటి చర్మాలతో కలిపి వేసుకుని కూర్చుని ఆనందంగా కూర్చుంటాను, దీని మీద దర్భాసనం కూడా వేసుకుంటాను, ఇటువంటి అందమైన జింక చర్మం నా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదని అందరూ నన్ను మెచ్చుకుంటారు, ఏమైనా మీరు వెళ్ళి రండి అంది. అంత కుతూహలం ఏర్పడింది. భావిగతి భావ్యం పంగరాదన్నారు. భవిష్యత్తులో అలా జరగాలి కనుక ఆవిడ కూడా మోజు ఏర్పడినట్టుగా అయ్యింది. అప్పుడు రాముడు లక్ష్మణ అడక్కడక్క వదిలి గారు అడిగింది కాబట్టి నేను తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే సీతకి కాపలాగా ఉండు, నువ్వు ఒక్కడివి రక్షణగా ఉంటే ఇంకేం ప్రమాదం ఉండదు, నువ్వు సీతని వదిలి ఎట్టి పరిస్థితుల్లో రాకు, ఇక్కడే కోదండం ధరించి బాణములు ధరించి ఆమెను రక్షిస్తూ ఉండు, నేను ఇక్కడ ఈ జింక వెంట వెళ్ళి దాన్ని ఏదో రకంగా పట్టుకొస్తాను. రెండే రెండు మృగములు ఈ ప్రపంచంలో ఉంటాయి, ఒక మృగం ఆకాశంలో ఉంది, ఇంకో మృగం మన కళ్ళ ముందు కనబడుతోంది. అంటే రాముడు అంత తెలియనివాడా? కొంతమందికి అనుమానం వచ్చింది ఇలా అంటున్నాడు ఏమిటి రాముడని. ఆయనకు అన్నీ తెలుసు, ఇది ఇలా జరగాలి, జరిగితేనే రావణ వద్ద జరుగుతుంది. అందుకే ఆయన ఏమన్నాడు, ఆకాశంలో ఒక మృగం ఏమిటది, మృగశీరష, మృగశిర అని ఒక నక్షత్రం ఉంది కదా, అది పేరు మృగశీరష, జింకము యొక్క జింక యొక్క తల. ఆ జింక తల చాలా ముచ్చటగా ఉంటుంది, వజ్రాలు వైడూర్యాలతో వెలిగిపోతూ ఉంటుంది, అది నక్షత్రం. ఆకాశంలో మృగశీరష చాలా అద్భుతం, మళ్ళీ భూలోకంలో ఈ బంగారు జింక మాత్రమే అద్భుతం. ఈ రెండు జింకల్లో మృగశీరషని కిందకి తేలేము, కానీ ఈ జింకను మనం తేవచ్చు. ఇప్పుడే వేస్తాను, ఒకవేళ ఎవరైనా ఇక్కడ పిచ్చి వేషాలు ఇస్తే నా బాణం దెబ్బకి వాళ్ళు ఎలాగో చీలుస్తాను. పూర్వం దండకారణ్యంలో వాతాపి అనే రాక్షసుడు, ఇల్వలాసురుడు అగస్త్యుడి చేతిలో చావలేదు, అలాగే నేను కూడా ఈ ధనుర్బాణాలతో అవసరమైతే వీళ్ళ సంగతి చూస్తాను ఏనన్నా అని చెప్పి లక్ష్మణ దీన్ని జాగ్రత్తగా కాపాడు అని బయలుదేరాడు. ఇంకా రాముడి మాట లక్ష్మణుడు కాదండ కదా, అందుకని ధనుస్సు పుచ్చుకుని సీతాదేవిని అక్కడే ఆశ్రమం దగ్గర కూర్చోబెట్టి తన కాపలా కాస్తూ ఉండగా రామచంద్రుడు ఖడ్గం ధరించాడు, ధనుర్బాణాలు ధరించాడు, కవచం వేసుకున్నాడు, బయలుదేరాడు. రెండు తూణీరములు పెట్టుకున్నాడు, అమ్ములు పొదులు, బాణాలు ఉన్న పొదులు ఇటు ఇటు కూడా పెట్టుకుని బయలుదేరాడు. ఈ జింక రాముడు వెంటబడటంతో మెల్లిమెల్లిగా పరిగెత్తేది, అలా దొరుకుతున్నట్టు కనపడేది, దొరికేది కాదు. రాముడు విసిగిపోతే మళ్ళీ దగ్గరే ఉన్నట్టు నటించేది, అని పట్టుకోపోతే దగ్గరగా ఉంది కదా అని పట్టుకోపోతే మళ్ళీ దూరంగా పరిగెత్తేది. అలా రాముడు చాలా దూరం తీసుకుపోయింది. చివరికి రాముడు విసిగిపోయి ఓ చెట్టు కింద అలిసిపోయి కూర్చున్నట్ట. రాముడికి కూడా అలసట వచ్చింది, చివరికి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఇది దొరకదేమోరా అనుకుంటూ ఉంటే కావాలని మళ్ళీ దగ్గరగా కనబడింది, పోసి మళ్ళీ దొరికావా అని మళ్ళీ లేచి ఆ విశ్రాంతి తీసుకుంటున్నవాడు దాన్ని వెంటబడ్డాడు. అలా చాలా దూరం ఓ మాదిరిగా ప్రయాణం చేయటానికి మానవులు అడుగు పెట్టలేని కేకారణ్యంలోకి తీసుకుపోయింది. చివరికి రాముడు విసిగిపోయాడు, ఇదేదో కపట మృగం, లక్ష్మణుడు చెప్పినట్టే ఇది దొరికేటట్లేదు అని చెవిదాకా లాగి ఒక బాణాన్ని ధనుస్సుకి ఎక్కుపెట్టి విడిచిపెట్టాడు అనమాట. ఆకర్ణాంతములాగుట అంటారు దానిని, అంటే ధనుస్సుకి బాణం ఎక్కుపెట్టి ఆ బాణాన్ని ఎక్కుపెట్టాక అల్లెతాడు చెవిదాకా లాగుతారు అనమాట. ఇక్కడ దాకా లాగి విడిచిపెడితే, ఇది ఇక్కడ దాకా లాగి విడిచిపెట్టిన దానికంటే చెవిదాకా లాగి విడిచిపెడితే బాణం వేగంగా పోతుంది. ఆ భయంకరమైన బాణం వెళ్ళి మారీచుడి గుండెని చీల్చి బయటకు వచ్చేసింది. ఆ రాక్షసుడు తాడి చెట్టంత పైకి లేచి ఢామ్ అనే శబ్దంతో కింద పడ్డాడు. ఆ లేడి రూపంలో ఉన్నవాడు ఈ బాణం దెబ్బకి తాడి చెట్టంత పైకి ఎగిరట్ట కింద పడ్డట. అంటే ఎంత దెబ్బ తగిలిందో ఆలోచించండి. పడి పడ్డంతో వాడికి అసలు రూపం వచ్చేసింది. భయంకరాకారంతో పెద్ద నల్లని మబ్బు వంటి శరీరంతో కోరలతో వికృతాకారుడైపోయాడు. అలా పడగానే రావణుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా, అందుకని వెంటనే ఏం చేశాడు, హా సీతే లక్ష్మణేతి చ, సీత లక్ష్మణ అని అచ్చం రాముడి గొంతును అనుకరిస్తూ అరిచాడు వాడు. అసలు మిమిక్రీ ఆర్టిస్టులకి అందరికీ నాయకుడు వాడే. అచ్చం రాముడి కంఠాన్ని అనుకరించిన ది ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఇన్ ది వరల్డ్ అంటే వాడనమాట. త్రేతాయుగంలో మిమిక్రీ చేశాడు వాడు, కాకపోతే వీడి మిమిక్రీ రావణాసురుడు కొంప కూడా ముంచిందనుకోండి. మన వాళ్ళు ఎంత అంత జాగ్రత్తగా అంత ఖచ్చితంగా రాముడి గొంతుని వాళ్ళు ఎవరు అనుకరించలేదు, కానీ కరెక్ట్గా దింపేశాడు అనమాట వాడు. రాముడికి మతిపోయింది, వీడెవడరా చచ్చిపోయేటప్పుడు ఈ రాక్షసుడు పూర్తిగా నా స్వరాన్ని అనుకరించాడు, వినేవాళ్ళు గ్యారంటీగా ఇది నా గొంతు అనుకుంటారు, దీనివల్ల ఏదో కొంప ములుగుతుంది అని ఆయనకు అర్థమయ్యింది. అయ్యో సీత, అయ్యో లక్ష్మణ అని ఆక్రోశిస్తూ చచ్చిపోయాడు వీడు. ఈ మాటలు లక్ష్మణుడికి సీతకి వినబడతాయేమో, వింటే పొరపాటున సీతను వదిలి లక్ష్మణుడు వస్తాడేమో అని రాముడు కొంత గగుర్పాటు పొందాడు. కళ్ళ ముందు రాక్షసుడు కొట్టుకు చచ్చిపోయాడు, చివరికి రాముడి చేతిలోనే చచ్చాడు. రావణుడి చేతిలో చావడం కంటే రా శత్రువైన రాముడి చేతిలో చస్తే నాకు ముక్తి అని వాడు ముందే చెప్పాడు. వాడికి తెలుసు రాముడి చేతిలో చావడం, రాముడి చేతిలో హాయిగా నిమరబడ్డం రెండూ సమానం. రాముడు ప్రేమతో నిమిరినా మోక్షం వస్తుంది, కోపంతో చంపినా రాముడి వాణం దెబ్బకి వైకుంఠానికే పోతాం, కానీ పాపిష్ఠాడైన రావణాసుడి చేతిలో చేస్తే నరకానికి పోతాం అనుకునే ఇంత దూరం వచ్చాడు వాడు. ఇప్పుడు అక్కడ సీత ఈ అరుపులు విన్నది, లక్ష్మణ నీ సోదరుడు రాముడు నా భర్త అరిచాడు, తక్షణం వెళ్ళు. ఈ మాటలు విన్నప్పటి నుంచి నా మనస్సులు లేదనగానే అస్సలు కదలకుండా ఉన్నట్టు లక్ష్మణుడు. ఆయనకేం కంగారు కలగల, ఎందుకంటే ప్రపంచం తల్లక్రిందులైన రాముడిని ఎవరు ఏమీ చేయలేరని ఆయనకి తెలుసు. రాముడి బలం అంటే ఆయనకి తెలుసు, కానీ సీతకి తెలియదు కాదు. సీత భార్య, పైగా స్త్రీ, కోమలమైన హృదయం, అందుకని ఆవిడ కోపం తెచ్చుకుందిట. పాపం లక్ష్మణుడు ఒక్క ముక్క మాట్లాడా, అయినా అంత కోపం తెచ్చుకుందండి. తెచ్చుకుని సౌమిత్రి నువ్వు దుర్మార్గుడివి, మిత్రరూపేణ భ్రాతృస్తమసి శత్రువత్, నువ్వు నిజానికి శత్రువి, మిత్రుడిలో నటిస్తున్నావు, మిత్రుడి రూపంలో ఉన్న శత్రువి నువ్వు. నాకు అర్థమైంది, నన్ను కోరుకుంటున్నావు నువ్వు, అందుకే మీ అన్నగారు పిలిస్తే వెళ్ళడం లేదండి అంత మాట అంది చూడండి. కాళ్ళకి దండం పెట్టడం తప్ప ఎరగని మహాత్ముడిని ఇంత మాట అంది. ఏనాడు లక్ష్మణుడి జీవితంలో పాడుబుద్ధి అనేది రాదు, అది వస్తే ప్రపంచమే తల్లకిందులు అవుతుంది. అటువంటిది ఆవిడ అంత మాటని శోకిస్తూ, నువ్వు దుర్మార్గుడివి, దుష్టబుద్ధివి, అందుకే భరతుణ్ణి అక్కడ వదిలేసి ఇక్కడ రాముడి వెంట వచ్చావు, అంటే నామే దృష్టితో వచ్చావు అనగానే ఆయన తెల్లబోయి, అమ్మా వైదేహి అంత మాట అనకు, రామచంద్రుడి గురించి నాకు తెలుసు కాబట్టే ఇంత హాయిగా ఉండగలిగాను, భయం లేకుండా ఉన్నాను. పన్నగాసుర గంధర్వ దేవ మానుష రాక్షసై, నాగులు గంధర్వులు దేవతలు రాక్షసులు ఎవ్వరూ రాముడి జోలికి వెళ్ళలేదు. ఒక్క రామచంద్రుడు తలుచుకుంటే ప్రపంచం మొత్తం తలకిందులు చేయగలడు. రాముడు అజేయుడు, అవధ్యుడు, ముల్లోకాలలోనూ ఆయనకి తిరుగులేదు. ఇంద్రుడే కావచ్చు, ఇంకోడెవడైనా అవ్వచ్చు, అందరూ కలిసి కట్టగట్టుకొని రాముడి మీదకి వచ్చిన రాముడి బాణాల ముందు నిలబడలేరు. నిన్నిప్పుడు నేను వదిలి ఎందుకు వెళ్ళడం లేదంటే, నాకు రాముడి గురించే కాక ఇందాక నువ్వు తెమ్మని పంపిన మృగం గురించి కూడా తెలుసు. అది మామూలు మృగం కాదు, మారీచుడు అనే దుర్మార్గుడు ఆ మృగం రూపంలో ఉన్నాడు, బంగారు జింక రూపంలో ఉన్నది మారీచుడు. వాడు కపటత్వంతో రాముడి దూరం తీసుకుపోయాడు, బహుశా వాడి ఇంద్రజాలం ఇది, వాడి మాయ ఇది. రాముడు వాడి బాణంతో కొట్టుంటాడు, చచ్చే ముందు వాడు అలారిచ్చాడు అనగానే, ఓరు దుర్మార్గుడా, కఠినాత్ముడా, క్రూరుడా, సోదరుడి చావు కోరుకుంటున్నావురా నువ్వు, నువ్వు దుష్టుడివి, నీ పన్నగం నాకు తెలుసు. బహుశా నా అనుమానం ఇందులో భరతుడిది కూడా పార్ట్ ఉండొచ్చు, భరతుడే పన్నాగం పన్ని రాముడి వెంట వెళ్ళు, సమయం చూసుకుని రాముడిని హతమార్చు, సీతను ఎత్తుకొచ్చే అప్పుడు రాజ్యం నాకు వచ్చేస్తుంది అన్నాడేమో. ఈవిడ ఎంత మాట ఉందో చూడండి ఆశ్చర్యకరంగా, ఒక్కోసారి సంయమనం కోల్పోయి మాట్లాడితే ఇదే నష్టం అన్నమాట. కాసేపు సీతామాతని అమ్మవారు అనేది పక్కన పెట్టండి, లౌకిక ప్రపంచంలో ఇలా ఎవరైనా ఒక మహాత్ముడిని నిందిస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది, దానికి ఉదాహరణ ఇది. అందుకే నోరు సంభాళించుకోవాలి. సౌమిత్రి నీ కోరిక తీరదు, భరతుడి పన్నాగం నెరవేరదు, నా ప్రాణమైన విడిచిపెడతాను కానీ నేను మీకు ఎవరికి లొంగను అంటూ ఉంటే లక్ష్మణ్ ఇంకా తొనక్కుండా తల వంచి నమస్కరించి, అమ్మ నువ్వు పూజ్యురాలివి, నీ ముందు నేనేం మాట్లాడతాను తల్లి, రాక్షసులు క్రూరులు, నన్ను ఇక్కడి నుంచి నీ దగ్గర నుంచి దూరం చేసి అపహరించడానికి ఏదో చేస్తున్నారు, ఇంత కఠినమైన మాటలు విన్నాక కూడా నేను కదలకుండా ఎలా ఉంటాను, నువ్వు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ ఉన్నటువంటి ఋషులు వింటున్నారు, దేవతలు వింటున్నారు, వనదేవతలు వింటున్నారు, ఈ కఠినోక్తులకు వాళ్ళు సాక్షులు అన్నాడు. ఆయన గిలగిల నడిపోయాడు లక్ష్మణుడు, కన్న తల్లి కంటే ఎక్కువ భక్తితో చూస్తున్నవాడు ఈ మాటలు వింటే ఏమైపోతాడు, మరి నువ్వు పొరపడుతున్నావు రాముడికి ఏం కీడు వస్తుందో, అయినా ఇంక నువ్వు పొమ్మంటున్నావు కనుక రాముడి రక్షణకి ఇప్పుడే బయలుదేరుతున్నాను, నీకు మాత్రం శుభం కలుగ్గాక అంటూ ఉంటే వెడతాను వెడతానంటావు ఇంకా కథలో. లక్ష్మణ రాముడికి దూరమై ఒక క్షణం బతకలేను, గోదావరిలో అయినా దూకుతాను, ఉరివేసుకుని అయినా చేస్తాను, నువ్వు మాత్రం ఓ పట్టాన్ని ఎక్కడి నుంచి కదలకుండా నీకు శుభం కలుగ్గాక అంటావు, అంటే నీలో ఏదో దుర్బుద్ధి ఉంది. నేను విషం తాగుతాను, కొండెక్కి దూకుతాను, పరపురుషుణ్ణి మాత్రం ముట్టుకోను అనగానే ఈ చివరి మాటే మరీ విసిగెత్తిపోయింది ఆయనకి, తట్టుకోలేకపోయాడు. వెంటనే గుండెలు బాదుకుంటూ ఆవిడ ఏడుస్తూ ఉంటే ఈయన కూడా బయటకు వచ్చేసాడు. మౌనం వహించి భగవంతుడే నిన్ను రక్షించుగాక, ఈ వనదేవతలు గోదావరి వీళ్ళందరూ రక్షించుగాక అని బయలుదేరాడు. అమ్మయ్య అనుకున్నాడు రావణాసురుడు. ఎంతసేపు వాడు పక్కనున్న పొదల్లో దాక్కున్నాడు. మనం ఇక్కడే రావణాసురుడి పిరికితనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వాడికి నిజంగా రాముడు అంటే భయం అనుకుందాం, కానీ రాముడు లేనప్పుడు కనీసం లక్ష్మణుడితో అయినా యుద్ధం చేయొచ్చుగా, చేయలే అంటే వాడి లోపల కొంత జంకాడు సందేహం లేకుండా. లక్ష్మణుడు కూడా వెళ్ళాక అప్పుడు సమయం చూసుకుని రాముడు చాలా దూరం వెళ్ళాడు, ఈ లక్ష్మణుడు కలుసుకుని వాళ్ళిద్దరు ఇక్కడికి రావాలంటే కనీసం 3-4 గంటలు పడుతుంది, ఈలోపు మన పని అయిపోతుంది అనుకున్నాడు. వెంటనే తన మాయతో ఓ సన్యాసి వేషం వేసుకున్నాడు, కాషాయ వస్త్రాలు ధరించాడు, శిఖ పెట్టుకున్నాడు, గొడుగు ధరించాడు, ఛత్రం ధరించాడు, పాదుకలు ధరించాడు, దండం కూడా పెట్టుకున్నాడు, కుడి చేతిలో కమండలం పట్టుకున్నాడు. చంద్రుడు లేని రోహిణిని క్రోరగ్రహం చూసినట్టుగా సీతను చూశాడన్నారు. ఇక్కడ రోహిణి నక్షత్రాన్ని శనైశ్చరుడు కానీ అంగారకుడు కానీ చూస్తే లోకానికి అనర్థం వస్తుంది. అందుకే గ్రహేణ అంగారకేనేవ రోహిణీమివ పీడిత అని సుందరకాండలో చెప్పారు. అంగారక గ్రహం రోహిణిని పట్టుకుందా, అది చాలా ప్రమాదం లోకానికి. అంగారకుడు అప్పుడప్పుడు పట్టుకుంటూ ఉంటాడు రోహిణి నక్షత్రాన్ని, కాసేపటికి ఆవిడ విడిపించుకుంటూ ఉంటుంది. అలా ఇప్పుడు సీతలు చూశాడు అంటే అర్థం ఏమిటనమాట, అంగారకుడు రోహిణిని పట్టుకున్నాక 1 గంటకో 2 గంటలకో విడిచిపెడతాడు, అలాగే సీత కూడా ఎప్పుడో ఒకప్పుడు వీడి దగ్గర నుంచి తిరిగి విముక్తురాలు అవుతుంది, శాశ్వతంగా వాడి దగ్గర ఉండదు అని చెప్పకుండా చెప్పడం ఉంటుంది. ఇంతలో ఈ రావణాసురుడు రావడంతో అప్పటిదాకా దబదబదబ ప్రవహిస్తున్న గోదావరి నది వణికిపోయి నల్లగా ప్రవహించింది, అంటే నది కూడా భయపడింది. ఇది ఎంత ఆశ్చర్యకరమైందండి. భయాత్ గోదావరి నది స్థిమితం గంతు మారేభే, అంతవరకు వేగముగా వరదలతో ఉధృతితో ప్రవహిస్తున్న గోదావరి మెల్లిగా ప్రవహిస్తోంది. నదులు కూడా రావణునికి భయపడ్డాయి. గాలి స్తంభించి ప్రసరించడం మానింది. ఆకాశంలో సూర్యుడు కూడా వణికాడు. ఆ సమయంలో శనిగ్రహం చిత్తా నక్షత్రాన్ని పట్టుకోవడానికి వచ్చిందా అన్నట్టుగా రావణాసురుడు వచ్చాడు సీత దగ్గరికి. వచ్చి సుందరి నీవెవరవు అని యగాదిగా చూశాడు. ఆ సౌందర్యానికి ముగ్ధుడైపోయాడు, తనను తాను మరిచిపోయాడు. నీవు కాంచనవర్ణాభ బంగారపు రంగులో ఉన్నావు, అందుకే సంబోధనలో కాంచనవర్ణాభే అన్నాడు. బంగారపు రంగులో ఉన్నదానా, పీత కౌశేయవాసిని. ఇప్పుడు కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అరణ్యమునికి వచ్చినప్పుడు సీత నారచీరలు కట్టుకుంది అని కొందరు అన్నారు కదా, ఆవిడకి నారచీరలు కైకి ఇచ్చింది. కానీ ఇప్పుడు రావణుడు పీత పసుపు రంగులో ఉన్న కౌశేయ పట్టు వస్త్రమును ధరించిన దాన, పీత కౌశేయ వాసిని పసుపు రంగులో ఉన్న పట్టు బట్ట కట్టింది. మరి కడుతుందా, వనవాసం సీతకు లేదు గుర్తుపెట్టుకోండి, రాముడి కోసం వచ్చింది. వచ్చిన తర్వాత ఋషులు ఏది అనసూయ లాంటి వాళ్ళు ఆవిడకి బట్టలు ఇచ్చారని చెప్పాం, ఆ బట్టలు అప్పుడప్పుడు ఆవిడ కట్టుకుంటూ ఉంటుంది. ఆ బట్టలు కట్టుకోవడం శాస్త్ర సమ్మతమే. ఒక్క రాముడికి మాత్రమే కంపల్సరీగా నారచీరలు కట్టుకోవాలి. కానీ సీతకి ఎవరైనా పతివ్రతలు వచ్చి కానుకగా ఇస్తే కట్టుకునే అధికారం ఉన్నది. పైగా ఆ రోజుల్లో వనవాసము చేస్తున్నప్పటికీ అడవిలో ఉన్న తపస్విరులు దేవతలు కానీ ఎవరైనా గొప్ప గొప్ప ఋషులు కానీ మంచి బట్టలు ఇస్తే కట్టుకు తీరాలి. ఈవిడ పుణ్యస్త్రీ, అందువల్లే ఆ సమయంలో పట్టు వస్త్రం కట్టుకుంది. ఆవిడ ఒంటి మీద కొన్ని నగలు ఉన్నాయి, అవేం తీయలేదు. ఇవి కాకుండా పరమపతివ్రత అయిన ఇదొరకు మనం చెప్పుకున్న అరుంధతి కానీ అనసూయ కానీ వీళ్ళందరూ ఇచ్చిన నగలు ఉన్నాయి, అవి కూడా వేసుకుంది ఆవిడ. అందువల్ల ఆవిడ శుభ్రంగా బంగారపు రంగులో పట్టు వస్త్రంతో ఉంది. తామర పువ్వుల్లో ఉన్నాయి నీ కళ్ళు, నువ్వు లక్ష్మీదేవివా, హిరీవా, శ్రీవా, సమస్త శుభాలతో ఉన్నాయి. ఆహా నీ దంతాలు ఎంత బాగున్నాయి, ఎగుడు దిగుడు లేకుండా ముత్యాల్లాగా మెరిసిపోతూ వరుసలో ఉన్నాయి. ఇలా ఉండాలి దంతాలంటే, దిక్మాల పడు కొంతమంది చూస్తే హడిలిపోతాం. ఆహా ఏమి నడుము అంటూ శరీర సౌందర్యాన్ని వర్ణించాడు. ఇవి ఒత్తప్పుడు విని ఉంటే ఆవిడ విసుక్కునేది. కానీ ఇప్పుడు రాముడు ఎలా ఉన్నాడు అనే బెంగతో ఉంది. అందుకే ఈ అంగాంగ వర్ణన పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎదురుగుండా ఉన్నవాడు ఒక సన్యాసి, అతని మాటల కంటే అతని రూపానికి ఆవిడ విలువ ఇచ్చింది. వెంటనే ఆసనం ఇచ్చింది, కూర్చోబెట్టింది. బ్రాహ్మణ రా అంది. యతివేషంలో ఉన్నవాడిని చూచి ఆసనం మీద కూర్చో, అర్ఘ్యం పాద్యం సేకరించు, కందమూలాలు తిను అంది. ఓ పక్కన ఆయనకి ఆసనం ఇచ్చింది, అర్ఘ్యపద్యాలు ఇచ్చింది, ఆహారం పెట్టింది, కానీ ఈ దృష్టి మాత్రం ఇతని మీద లేదు. లక్ష్మణుడు వెళ్ళిన వైపు ఉంది. లక్ష్మణుడు వెళ్ళాడా లేదా, రాముడు వస్తున్నాడా లేదా, ఈ బెంగతో ఉంది పాపం. అప్పుడు ఆయన మళ్ళీ ఎవరో నువ్వు అడగగానే ఓ పక్కనేమో భర్త మీద బెంగ, ఓ పక్కనేమో అతిథి, పైగా వచ్చినవాడు బ్రాహ్మణుడి వేషంలో ఉన్నాడు, సన్యాసి వేషంలో ఉన్నాడు, కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కదా. అందుకని అన్యమనస్కంగానే ఇలా అన్నది, బ్రాహ్మణోత్తమ నీకు శుభం కలుగ్గాక, నేను అయోధ్య నగరంలో ఉన్న దశరథుడనే మహారాజు గారి కోడల్ని, రామచంద్రుడి భార్యని అని జరిగిందంతా చెప్పింది. మా రామచంద్రుడు పినతల్లి మాట తండ్రి మాట కాదనలేక ఈ వనవాసానికి వచ్చాడు. నేను కూడా భర్తను విడిచిపెట్టలేక వచ్చాను. మా వాడు రామచంద్రుడి యొక్క సోదరుడు లక్ష్మణుడు అన్నగారికి ఏమాత్రం తీసిపోడు. ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డ, కౌశల్యకి సుమిత్రకి కూడా ముద్దుల బిడ్డ. ఆయన కూడా మా రాముడికి కుడిభుజం. నిజానికి తొందరపోట్లు అలాంది, కానీ ఆవిడ మనస్సులో లక్ష్మణుడు అంటే ఎంతో ప్రేమ గౌరవం కదండి. లక్ష్మణుడిని బిడ్డలాగే చూసింది ఆవిడ. ఒక్కోసారి కాలం కలిసినప్పుడు అలా పిచ్చి మాటలు మాట్లాడినా తర్వాత మళ్ళీ యథాస్థితికి వచ్చేసింది. ఇప్పుడు ఆవిడ, మేము ముగ్గురు ఇక్కడే ఉంటున్నాం, వాళ్ళు మహావీరులు, తొందరలో వస్తారు, నీకు కూడా ఉపచర్యలు చేస్తారు అనగానే అప్పుడు అతడు పకపకానవి, సీత నా పేరు రావణుడు, నేను రాక్షసరాజుని, లంకాధిపతిని, దేవతల్ని, అసురుల్ని, నాగుల్ని భయపెట్టిన వాడిని. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నీ గురించి విన్నాను, విన్నాక కళ్ళారా కన్నాను. ఈ పట్టు వస్త్రాలు ధరించి బంగారు కాంతితో మిసమిసలాడిపోతూ పరమ సౌందర్యంతో ఉన్న నిన్ను చూడగానే నా మనసు పారవేసుకున్నాను. ఎందుకు వచ్చింది ఈ అరణ్యంలో ఉండడం? రామచంద్రుడు వనవాసం చేస్తూ భోగాలు లేకుండా ఉన్నాడు, అంచేత అతను వదిలేసి నాతో వచ్చావంటే లంకా నగరంలో సకల సుఖాలు అనుభవించవచ్చు. నీవు నా భార్యవైతే 5,000 మంది దాసీ స్త్రీలు నీకు సేవ చేస్తారు అనగానే అప్పటిదాకా సౌమ్యంగా ఉన్న జానకి మండిపడింది, తృణీకరించింది. మూర్ఖుడా, రాముడు మేరుపర్వతం లాంటి వాడు, నువ్వెంత మట్టిపెట్ట లాంటి వాడు, ఆయన సముద్రం వంటి వాడు, నువ్వు ఎండిపోయిన పిల్లకాలవ లాంటి వాడు, ఆయన మహారాజు కుమారుడు జితేంద్రియుడు, నీకు ఇంద్రియత్వం లేదు, పైగా నేను ఆడసింహాన్ని, నీలాంటి నక్కలకు అందనం, కాలకూట విషం తాగినా బ్రతకచ్చేమో, కానీ రాముడితో తగాదా పడినవాడు ఒక్కడు బ్రతకలేడు, రాముడితో యుద్ధం చేసి ఎవడు బతుకుతాడు, సముద్రంలో ఈత కొట్టి అవతల ఒడ్డుకు వెళ్ళాలనుకున్నట్టు ఒకడు. అప్పుడు వాడికి పిచ్చి ఆలోచన వచ్చిందిట, అందుకని ఇంత బండరాయి పట్టుకొచ్చి దాన్ని మెడకు కట్టుకుని ఈ బండరాతితో సముద్రంలో దూకేట. ఎవడైనా మెడకి బండ కట్టుకుని సముద్రం ఈదగలడా? రాముడికి అపకారం చేసి నన్ను పట్టుకుపోవాలనుకోవడం అలాంటిది. సూర్యచంద్రుని చెరోచెత్తు అయినా పట్టుకోవచ్చేమో, కానీ రామలక్ష్మణులతో తగాదా పడకూడదు. మండిపోతున్న అగ్నిని కొంగు కట్టుకోవచ్చా? ఓ చోట నిప్పు మండుతోందండి, ఎవరో ఒక ఆవిడికి సరదా పుట్టింది, పూర్వం చీరలను ధరించేవారు ఆడవాళ్ళు, ఆ చీర కొంగుతోటి ఈ నిప్పుని మూట కట్టుకోవాలనుకుంది పాపం. ఇప్పుడైతే చున్నీతో మూట కట్టి ఇంటికి పట్టుకెళ్ళగలరా? ఆలోచించండి దాన్ని ఎవరన్నా. ఆ తర్వాత ఈ మళ్ళీ జీవితంలో ఇంట్లో అన్నం గిన్నె తినే అవకాశం ఉండదు. నిప్పుని మూట కట్టుకునైనా బ్రతకవచ్చేమో, రాముడితో తగాదా పడితే బ్రతకలేము. గరుత్మంతుడికి కాకికి ఎంత తేడా ఉంది? నెమలికి నీటి కాకికి ఎంత తేడా ఉంది? హంసకి గద్దకి ఎంత తేడా ఉంది? ఏనుక్కి పిల్లికి ఎంత తేడా ఉంటుంది? పన్నీటికి బురదకి ఎంత తేడా ఉంటుందో, నీకు రాముడికి అటువంటి తేడా? రాముడు పన్నీరు, నువ్వు బురద. రాముడు గరుత్మంతుడు, నువ్వేమో పనికిమాలిన కాకి అనగానే వాడు కుపితుడై పళ్ళు పటపట కొరికి నుదుట చెమట పడుతూ ఉండగల అన్నాడు. సుందరి, నీవు నా గురించి పూర్తిగా తెలుసుకోక ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, నేను ఎవరిని అనుకుంటున్నావు? కుబేరుడు అంతటి వాడికి సోదరుణ్ణి, కుబేరుడు నా సవతి కొడుకు, మా నాన్నగారికి ఇద్దరు భార్యలు, అందులో పెద్ద భార్య ఇలవెల కొడుకు కుబేరుడు, రెండో భార్య కైకసి కొడుకుని నేను. కుబేరుడు గురించి ఎందుకు చెప్పానో తెలుసా? కుబేరుడు మహాపరాక్రమవంతుడు, అటువంటి వాడిని చావచెత్త కొట్టి ద్వంద్వ యుద్ధంలో ఓడించి వాడి లంకని, వాడికి ఉన్న అలకాపురాన్ని, పుష్పకమనే విమానాన్ని, ఇవన్నీ లాక్కున్నవాడిని నేను. నాకు భయపడి వాడే పారిపోయాడు. కుబేరుణ్ణి ఓడించిన పరాక్రమవంతుణ్ణి నేను. నా దగ్గర పుష్పకమనే విమానం ఉన్నది, నువ్వు చూడలేదు కానీ ఆ విమానంలో ఎంతమంది అయినా కూర్చుని ప్రయాణం చేయొచ్చు. అంతెందుకు నా రథం ఇక్కడే ఉంది, అది కూడా ఆకాశంలో ఎగురుతుంది. ఇక్కడ ఒక విషయం, పుష్పకమనలో పట్టుకెళ్ళలేదండేవాడు, రథంలో పట్టుకెళ్ళాడు, అది మాత్రం మర్చిపోకండి. సినిమాలు వాళ్ళు ఎన్ని కబుర్లేని చెబుతారు, కానీ వాడు పట్టుకెళ్ళింది రథమే. మీకు ఇందాకే చెప్పాను కదా, పిశాచ ముఖాలు కలిగిన రథం ఓటు పట్టుకొచ్చాడని. ఆ రథానికి కట్టిన గుర్రములకు పిశాచ ముఖాలు ఉన్నాయి. ఆ గుర్రాలు పూంచిన రథాన్ని సారథి పట్టుకొచ్చాడు, ఆ రథం ఎక్కొచ్చాడు వాడు ఇక్కడికి. అది ఆకాశంలో తిరిగే రథం అన్నమాట. ఇప్పుడులే చచ్చిపోయింది ఆ రథం. ఇప్పుడుంటే మనం కూడా తెచ్చుకోవచ్చు, కానీ ఇప్పుడు పుష్పక విమానం కూడా కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎప్పుడన్నా మీకు మరీ ముచ్చటగా ఉంటే ఒకసారి కుబేరుడిని మీకోసం అడుగుతాను, ఏమన్నా అదృష్టం బాగుంటే పట్టుకురావచ్చు. అందువల్ల నా దగ్గర పుష్పకం అనే విమానం ఉన్నది, అది ఎక్కి ఆకాశంలో ఎగురుతూ ఉంటాను. ఎంతెందుకు, నేను కనుబొమ్మలు ఇలా ముడివేసి కళ్ళు ఎర్ర చేశానా, ఇంద్రుడు వణికిపోయి ఏం కావాలంటే అది పంపిస్తాడు. నేను ఈ ప్రపంచంలో జయించని వాడు లేడు. ఇంద్రుడిని జయించాను, చంద్రుడిని జయించాను, సూర్యుడిని భయపెట్టాను, వాయువుని భయపెట్టాను, దిక్పాలకులంతా హడిలిపోతూ ఉంటారు. ఈ దశరథ మహారాజు గారు భరతుణ్ణి రాజుని చేసి రాముడిని అడవికి ఎందుకు పంపారంటే, ఇతడు సుగుణాలు లేనివాడు కనుక. ఇప్పుడు రాముడికి ఐశ్వర్యం ఉందా, ఓ ఇల్లు ఉందా, ఏమున్నాయి, నేనా సమస్త రాక్షస ప్రభువుని, కాబట్టి నాతో వస్తే సుఖంగా బ్రతకవచ్చు అనగానే మళ్ళీ సీతాదేవి క్రుద్ధురాలి, కళ్ళు ఎర్రజేస్తూ, ఒరి మూర్ఖుడా, క్రూరుడివి గనకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు ఇంద్రియ సుఖాల కోసం ఉన్న ఇంద్రియాలతో కూడిన శరీరం పోగొట్టుకుంటున్నావు. ఒకప్పుడు శచీదేవుని ఇంద్రుడి నుంచి కొంతమంది బలవంతంగా తీసుకుపోయారు, కానీ అలా నన్ను నువ్వు తీసుకెళ్ళలేవు. ఇంద్రుడు శచిని వెతకడానికి కొంతకాలం పట్టింది, శచిని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు. అయినా ఇదంతా పక్కన పెట్టు, ఇంద్రుడి భార్య శచీదేవినైనా అపహరించి బ్రతకవచ్చునేమో, కానీ రామచంద్రుని భార్యనైనా నన్ను అపహరించి నువ్వు బ్రతకవు. అమృతం తాగిన రాముడి బాణములు నిన్ను బ్రతకనివ్వవు. అమృతం తాగిన వాడికి చావు ఉండదంటారు, కానీ రాముడి బాణాలు అమృతం తాగిన వాడిని కూడా చంపగలవు అనగా, వాడు వెంటనే ఒక్కసారి తన మహాకాయం ప్రదర్శించాట, భయపెట్టడం కోసమని. ఎవరిని, సీతని భయపెట్టడం కోసం. అప్పటి వరకు వాడు ధరించి ఉన్న సన్యాసి రూపం విడిచిపెట్టి వికటాట్టహాసం చేస్తూ భయంకరమైన తన రావణ రూపం ప్రదర్శించాడు. చూచావా సీత, ఎవరో నేను, నా రూపం చూడు, మృత్యుదేవతని చంపుతాను, భూమిని బద్దలు కొట్టేస్తాను, నేను కోరుకున్న రూపం ధరిస్తాను, దేనిని కోరినా నీకు ఇవ్వగలను, నన్ను భర్తగా స్వీకరించు అని ఆ నిజరూపంతో ఉన్నవాడు మైథిలికి చూశాడు. అప్పుడు మైత్రి ఎంతో చెబుతూ ఉంటే వెంటనే వాడు క్షణంలో తలుచుకున్నాడు. తలుచుకోగానే వాడు అంతఃపురం ఎక్కి వచ్చిన రథం అక్కడ ప్రత్యక్షమైంది. చెప్పానుగా ఆ రథం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుంది, వద్దంటే అదృశ్య రూపంలో ఉంటుంది. ఇప్పటిదాకా పక్కనే ఎక్కడో అదృశ్య రూపంతో ఉంది ఆ రథం. ఆ రథం అక్కడ ప్రత్యక్షమయ్యింది, టక్కున అంతర్ధానమవుతుంది, అంతలోనే ప్రత్యక్షమవుతుంది, ఎక్కడికైనా వెళ్ళగలదు. అటువంటి రథం, భయంకరమైన గుర్రములతో పొంచబడిన రథం, బంగారుమయమైన రథం సారథి అక్కడికి తీసుకొచ్చాడు. వెంటనే రావణాసురుడు సీతని అటు ఇటు పరిగెడుతూ ఉంటే ఆశ్రమంలో కలదిరుగుతూ, ఆశ్రమంలో ఉన్న సామానంతా ధ్వంసం చేస్తూ అమాంతంగా ఆవిడ్ని పుచ్చుకున్నాడు. ఎలా పట్టుకున్నట్ట, ఒక చేత్తో జుట్టు పుచ్చుకున్నట్ట, మరొక చేత్తో పాదాలు పట్టుకున్నాడు. వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేషు కరేణు సహ ఊర్వోస్తు దక్షిణేనైవ పరిజగ్రాహ పాణిన. ఎడం చేత్తో సీతాదేవి జుట్టు పుచ్చుకున్నాడు, కుడి చేత్తో పాదాలు పుచ్చుకుని ఇలా ఎత్తేసాడు పైకి అన్నమాట. మరి సినిమాల్లో ఎందుకు అలా చూపిస్తారు, చెప్పాగా మీకు. వాళ్ళకి పాపం సీత మీద భక్తి, సీతని ఎవడో ముట్టుకున్నాడని చూపించడం ఇష్టం లేక అలా అన్నారు. కానీ సుస్పష్టంగా విరాధుడు సీతని పట్టుకున్నాడు, వీడు ఎడం చేత్తో జుట్టు కాళ్ళు పుచ్చుకున్నాడు. కావాలని ఈ మూర్ఖుడిని ఆవిడ భస్మం చెయ్యలేదు, కావాలంటే చేయగలదు కానీ చెయ్యలేదు. ముట్టుకుంటే చవరండి, ఆవిడ సంకల్పిస్తే మరణిస్తారు వాళ్ళు. కాబట్టి భక్తి వేరు, సత్యం వేరు. సీతని వాడు ముట్టుకునే తీసుకొచ్చి రథంలో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత మహావేగంగా రథాన్ని పైకి పానిచ్చాడు, తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. అంకేనాదాయ అంటే తొడ మీదే కూర్చోబెట్టుకున్నాడు వాడు. సీతాదేవి రామ రామ అని అరిచింది. ఈ అరుపులు పక్కనున్న ఋషులు వింటున్నారు, వనదేవతలు వింటున్నారు, గోదావరి విన్నది, ఎవడికోడే స్తంభించిపోయారు. అయ్యో రామ, పరమ పూజ్యురాలిని పతివ్రతని నీ భార్యని నన్ను ఎత్తుకుపోతున్నాడు అన్నది. రావణాసురుడికి ఆయువు తీరిందంది, ధర్మాత్ముడైన రామపత్నిని రక్షించరా అంది. గోదావరి నీకు దండం పెడుతున్నాను రక్షించంది. ఒకవేళ రక్షించలేకపోయినా రాముడు రాగానే సీతని రావణుడు ఎత్తుకుపోయాడని నువ్వైనా చెప్పంది, వృక్షదేవతలారా చెప్పండి అన్నది. ఇలాగే అంటూ ఉండగానే రథం పైకి లేచిపోయింది. అప్పటిదాకా అక్కడ దూరంగా నిద్రపోతున్నాడు జటాయు, మంచి వృక్షం మీద గాఢంగా నిద్రపోతున్నాడు పాపం పెద్దవాడు. 60,000 ఏళ్ళు అండి అప్పటికి, 60,000 ఇయర్స్ ఆయన. మహాపరాక్రమవంతుడే, వయస్సు వాడు, అందువల్ల ఏంటంటే పెద్ద వయస్సు అవడం వల్ల నిద్రపోతున్నాడు. వెంటనే లేచాడు ఆయన. తం శబ్దం అవసుప్తస్తు జటాయుః అథ శుశ్రువే నిరీక్ష రావణం క్షిప్రం వైదేహీం చ తదర్శ సహ. నిద్రకి దిగిన జటాయువు మేల్కొన్నాడు, ఈ ఆక్రందన విన్నాడు. వెంటనే చూశాడు, తేరిపార చూశాడు, ఎదురుగుండా పెద్ద రథం. ఆ రథం మీద కూర్చుని ఉన్న రావణుడు, రావణుడి తొడ మీద ఉన్న వైదేహి కనపడగానే రివ్వున చెట్టు మీద నుంచి ఎగిరి రావణుడి దగ్గరకు వచ్చాడు. ఓరి దశగ్రీవ, నేను జటాయువుని, సనాతన ధర్మం పాటిస్తానరా నేను. ఎందుకు చెప్పుకుంటున్నాడు, నేను ధర్మాత్ముణ్ణి, ఈ అధర్మం సహించను. ఆ భగవంతుడు రాముడు నన్ను నమ్మాడు, ఆ రామసేవకుణ్ణి, మహాపరాక్రమవంతుణ్ణి. రాముడు దశరథ పుత్రుడు, వరుణునితో సమానుడు. నువ్వు అపహరించకపోతున్నది ఆ పుణ్యాత్ముని పత్నిని, ఈ సుందరి పరమ పతివ్రత శిరోమణి. భర్త పరాక్రమవంతుడు, భార్య పతివ్రత, అటువంటి ఇద్దరు జోలికి వెళ్ళిన నువ్వు ఒక్క క్షణం బ్రతుకుతావుట్రా మూర్ఖుడా. నువ్వు చపలుడివి, పాపాత్ముడివి, శీలం లేనివాడివి. అటువంటి నీకు అసలు రాజ్యాధికారం ఎలా లభించింది? నా మాట విను, నా సోదరుణ్ణి చంపాడు కాబట్టి పట్టుకుపోతున్నాను అంటావేమో, ఇందులో రాముడి తప్పేముంది? తన మానాన తన ఆశ్రమంలో ఉంటే ఆ శూర్పణకు వచ్చి వెంటపడి గందరగోళం చేసి ముక్కు చెవులు తెగగోయించుకున్నది. అది వెళ్ళి రచ్చగొడితే ఘరదోషణాదులు వచ్చారు. వాళ్ళందరూ రాముడితో యుద్ధం చేస్తూ ఉంటే ఆత్మరక్షణ కోసం సంహరించాడు పరాక్రమవంతుడు కనుక. అయినా నీకు కనుక చేవ ఉంటే రాముడు వచ్చేదాకా ఆగి అప్పుడు రాముడితో యుద్ధం చేసి ఆయన్ని జయించి పట్టుకెళ్ళేవండి. మూఢుడా, ఇప్పుడు నువ్వు మూర్ఖుడివి గనక మోసంతో ఎత్తుకుపోతున్నావు ఈమెను. ఈమెను విడిచిపెట్టు, లేదా పూర్వం ఇంద్రుడు తన వజ్రాయుధంతో వృత్రాసురుణ్ణి చంపినట్టుగా రాముడు నిన్ను తన బాణాలతో చంపుతాడు. ఎంతెందుకు, నేనే చాలు రాముడిదాకా ఎందుకు, నా వయస్సు ఎంత అనుకుంటున్నావురా? షష్టిహి వర్ష సహస్రాణి మమ జాతస్య రావణ పితృపైతామహం రాజ్యం యథావదను తిష్టతః. నేను పుట్టాక ఇప్పటికి సరిగ్గా 60,000 సంవత్సరాలు గడిచింది. తాత ముత్తాతల కాలం నుంచి సంక్రమించిన రాజ్యాన్ని, ఈ అరణ్య రాజ్యాలను నేను ధర్మబద్ధంగా పాలిస్తున్నాను. నేను అనవసరంగా ఒకరి జోలికి వెళ్ళను, అవసరమైతే ఎవరిని క్షమించను. నువ్వు యువకుడివి, నాతో పోలిస్తే ధనుర్బాణాలు ధరించావు, రథముంది, కవచం ఉంది, నా దగ్గర ఏమీ లేవు, ముక్కు కాళ్ళు రెక్కలు తప్ప. అయినా నేనుండగా నువ్వేమీ చేయలేవు అని ఘోర యుద్ధానికి దిగాడు. వాడు అన్నట్టు అప్పటికి వదిలే పర్వాలేదని వదలనన్నాడు ఆయన. ఆ దండకారణ్యంలో రథంలో ఉన్న రావణాసురుడికి రథం లేకుండా ఎగురుతున్న జటాయువుకి ఘోర యుద్ధం జరిగింది. రెండు మహాపర్వతములు ఢీ అంటే ఢీ కొన్నట్టుగా ఉంది ఆ దృశ్యం. రావణాసురుడు బాణాలు వేస్తూ ఉంటే తప్పించుకుంటూ, ఒక్కొక్కప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటే ఆ దెబ్బలకి లెక్క లేకుండా వాడు వేసిన బాణములను ముక్కుతో తీసి అవతల పారేస్తూ రావణుడి మీదకి మళ్ళీ ఆ బాణాలే వేసేవాడు. వాడు గోళ్లతో చీల్చేశాడు, కొన్ని చోట్ల భుజములు రెక్కాడు, పొట్టని చీల్చాడు, ముక్కుతో పొడిచాడు, నెత్తి మీద కొట్టాడు. మహాభయంకరమైన యుద్ధంలో గాయపరిచాడు. రావణాసురుడి శరీరం అంతా ఒక పర్వతంలో ఉంటుంది, వాడు పర్వత శరీరుడు. అంత పర్వతంలో ఉన్నవాడి శరీరాన్ని ఈయన చీల్చేస్తుంటే నెత్తురు కిందకు కారిందిట. అది చూడడానికి ఎలా ఉందో తెలుసా, కొండ మీద నుంచి జలపాతం కిందకు వచ్చినట్టుందిట, అంత రక్తం కారిపోయిందనమాట. ఆ ఘోర యుద్ధంలో ఆ పక్షిరాజు ముందు రావణాసురుడి ధనుస్సు విరగ్గొట్టేశాడు, బాణములను కూడా తన కాళ్లతో విరగ్గొట్టి పారవేశాడు. రావణాసురుడు మరో ధనుస్సు తీసుకున్నాడు, ఆ బాణం వేశాడు. అయినా సరే జటాయువు ఆ దెబ్బతిని కూడా ఆ ధనుసు కూడా విరిచేశాడు. ఈ విధంగా వాడు ఆయుధాలన్నీ ముక్కలు ముక్కలు చేసి పారవేశాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, రావణాసురుడి రథానికి పిశాచపు ముఖములు కలిగిన గుర్రములు కట్టారని చెప్పుకున్నాం కదా, ఆ గుర్రాలన్నీ కొట్టి 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 చంపివారేశాడు. రావణాసురుడు ఇన్ని వేల సంవత్సరాల ఆయువులో తన రథము గుర్రములను చంపిన పక్షిని చూడలేదట వాడు. ఎప్పుడో ఇంద్రుడితో యుద్ధంలో కొంత దెబ్బతిన్నాడు, తర్వాత ఎవరు వాడి రథానికి ఉన్న గుర్రాలను చంపలేదు. ఇన్నాళ్ళకి ముసలాయన్ చంపిపారేశాడు, మొత్తం వాడి రథాశ్వములను చంపిపారవేశాడు. కాంచనోరశ్చదాన్ దివ్యాన్ పిశాచ వదనాన్ ఖరాన్, భయంకరమైన పిశాచపు ముఖములు కలిగిన రావణాసురుడి రథమునకున్న గుర్రములన్నీ ఈ జటాయువు చేతిలో చావుదెబ్బలు తిని చచ్చి కింద పడ్డాయి. ఆ తర్వాత రావణాసురుడి యొక్క రథానికున్న చక్రములు విరగొట్టి పారవేశాడు. ఆ తర్వాత రథానికి గుర్రాలకి పగ్గాలు ఉంటాయి, మధ్యలో తాళ్ళు, ఆ తాళ్ళు కూడా నరికి పారేశాడు. మరొక్కసారి ముక్కుతో వెళ్ళి పొడిచి 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 రావణాసురుడి సారథిని చంపి పారవేశాడు. అంటే సారథి యొక్క శిరస్సు నరికాడు, గుర్రములు విరిచాడు, చక్రములు విరగొట్టాడు. ఆ తర్వాత రథానికి ఉన్నటువంటి పగ్గాలు విరగొట్టాడు, ధనుస్సు విరగొట్టాడు, సర్వనాశనం అయిపోయింది వాడి రథం. దాంతో రథం ఢామ్ అనే శబ్దంతో కింద పడిపోయింది. పడిపోతూ ఉండగానే రావణాసుడు కిందకు దూకేశాడు సీతను పట్టుకుని, ఎందుకంటే కిందకు పడితే కాలు చేయో పెడుగుతుంది అనుకున్నాడు ఏమిటో, సీతను పట్టుకుని రథం నుంచి కిందకు దూకాడు. అప్పుడు పైనుంచి చూచినటువంటి దేవతలు పక్కనున్న మునులు శభాష్ అన్నారట, ఎందుకంటే ఇంతవరకు రావణాసురుడు నెల కింద పడవేసిన వాడు లేడు కనుక. ఒక వృద్ధపక్షి ఇంత పరాక్రమం ప్రదర్శించిందని, కానీ వచ్చిన తెప్పులు ఏంటంటే పాపం ఈయన ముసలాయన, అప్పటికే రిటైర్ అయిపోయాడు కదండి, రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకుంటున్నాడు ఏదో చాలా కాలం నుంచి, అందుకని అలసిపోయాడు. అలసిపోయి కొంచెం కింద కూర్చుండిపోయాడు పక్షి. అమ్మయ్యా ఇక ఈ పక్షి లేవలేదేమోలే అనుకుని రావణాసుడు సంతోషపడి, వాడు ఆకాశంలో ఎగరగలడు కనుక రథం లేకపోయినా సీతను గుర్తుకుని మళ్ళీ దిగులు ఎగిరాడు. ఎగిరిపోయేసరికి అప్పటిదాకా విశ్రాంతి తీసుకుంటున్న జటాయువు మళ్ళీ వెంటపడ్డాడు. ఒరే రావణ, నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంటబడతాను రాయ్, రాముడి బాణాలకి అయినా నువ్వు చావక తప్పదు, లేక నా చేతులు అయినా చావక తప్పదు అంటూ వెంటబడి, పిరికివాడివిరా నువ్వు, అందుకే పారిపోతున్నావు, రాముడు వచ్చేదాకా ఆగి అతనితో యుద్ధం చేస్తే ప్రపంచం నిన్ను మెచ్చుకునేది, చచ్చినా మెచ్చుకునేది నిన్ను, కానీ ఇంటికి తాళం వేసినప్పుడు దొంగళ్ళు అందులో దూరినట్టుగా రాముడు లక్ష్మణుడు లేని సమయంలో దొంగలా ఎత్తుకుపోతున్నావు నువ్వు, క్షణమావు అని మళ్ళీ వెంటబడ్డాడు. అంకుశం పొడిచినట్టు ముక్కుతో పొడిచాడు, మాటలతో పొడిచాడు, కాళ్ళతో కొట్టాడు, వాడి కవచం కూడా పోయింది మొత్తం. ఇప్పుడు కవచం కూడా ముక్కలు ముక్కలై తునా తునకలై కింద పడిపోయింది. వాడి శరీరం ఆపాదమస్తకం కత్తితో కోసినట్టు, చాకుతో కోసినట్టు, బాణములతో కొట్టినట్టు గీరి గీరి రక్కి ముక్కుతో గోళ్లతో వాడిని మొత్తం శరీరం అంతా కందిపోయేలా చేశాడు. మామూలుగా అయితే రావణాసురుడి శరీరం నల్ల మసిబుగ్గులో ఉంటుంది, వాడిని మినప రాశిలా పోల్చారు సుందరకాండంలో. మాషరాశి ప్రతీకాశం అంటే ఒక ఆయనకి ఓ 10,000 ఎకరాల మినప తోట ఉందిట, అందులో మినుములు పట్టుకొచ్చి రోడ్డు మీద పోస్తే ఎలా ఉంటుంది అలా ఉన్నట్టు వాడు, నల్లని మినప గుళ్ళు పొలిచినట్టున్నాడు వాడు, అంతలా ఉంది వాడి శరీరం, అంత పెద్ద శరీరం నల్లగా ఉందన్నమాట. అటువంటి శరీరం అంతా ఇప్పుడు చీరి రక్తంతో నిండిపోయి ఎర్రగా పగడం అయిపోయింది. దాంతో చేతులతో పొడిచాడు, సీతని జాగ్రత్తగా ఓ పక్కన ఎక్కడో పెట్టి, ఇప్పుడు సీత చేతులు ఉంటే యుద్ధం చేయడం కష్టం కదా, అందుకని ఓ పక్కన పెట్టి ముష్టిఘాతాలతో కొట్టాడు, గిల్లాడు, రక్కాడు, ఘోర యుద్ధం సాగింది. ఇలా కాసేపు యుద్ధం జరిగాక ఇక ఇలా లాభం లేదనుకున్నట్టు వాడు అమాంతంగా వరలో ఉన్న కత్తి దూశాడు. అంటే ఇప్పటిదాకా కత్తి కూడా దూసే అవకాశం ఇవ్వలేదు జటాయువు. ఇప్పుడు వాడికి అవకాశం చిక్కగానే కొంచెం ఆయాసపడుతున్న జటాయువు తన దగ్గరికి మళ్ళీ వచ్చేలోపు వరలో ఉన్న పెద్ద భయంకరమైన కత్తి దూసి ముందు రెక్కలు నరికేశాడు, ఆ తర్వాత పారిశ్రములు నరికేశాడు, కాళ్ళు మొదలంటా నరికాడు, కాళ్ళు రెక్కలు పక్కలు పోయి ఢామ్ అనే శబ్దంతో కింద పడిపోయాడే కడబట్టిన ప్రాణంతో. ఇకపోయాడు రవిడు అనుకుని మళ్ళీ సీతను యథాప్రకారంగా తీసుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని రిమ్ని ఎగిరిపోయాడు వాడు. పాపం సీతాదేవి చూచి, మహాత్మ నా కోసం ఇంత ఆపద పొందావా అని ఏడ్చింది. ఆవిడకి అపశకునాలు అయ్యాయి, మహాబాధ పడుతూ ఉండగా వెళ్ళిపోతూనే ఉంది. రావణుడిని చూచి వణికిపోయింది. అయ్యయ్యయ్యో, ఇంతమంది ఉన్నారు, నన్ను ఎవరూ రక్షించలేరా అని దీనంగా ఏడ్చింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు చూశాడు పైనుంచి. ఇదంతా బ్రహ్మగారు చూస్తూనే ఉన్నారు, ఆయనకి దివ్య దృష్టి ఉందిగా. ఏం బ్రహ్మగారు ఎందుకు రాలేదు? ఆయన సంతోషించారట, అది గొడవ. అదేనాయనా, దృష్ట్వా సీతాం పరామృష్టాం దేనాం దివ్యేన చక్షుషా కృతం కార్యం ఇతి శ్రీమాన్ వ్యాజహార పితామహ. బ్రహ్మగారు చూచి ఏమనుకున్నాడు, అమ్మ ఎప్పటికీ కదా రావణవధ మొదలవుతోంది, శ్రీ మహావిష్ణువు పూర్వం దేవతలకు వరం ఇచ్చాడు, దేవతలంతా విష్ణువు దగ్గరికి వెళ్ళి రావణుణ్ణి వధించు, నరుడి చేతిలో తప్ప రావణుడు వరణించడు, కాబట్టి నరుడవై ఆ దుర్మార్గుణ్ణి చంపు అంటే తథాస్తు అని వరం ఇచ్చాడు విష్ణువు. ఆ ఇచ్చిన వరం నిలబెట్టుకోవడానికి రాముడిగా పుట్టాడు. ఏం పుట్టినా ఇంట్లో కూర్చున్నాడు, దండకారణ్యంలో కూర్చున్నాడు తప్ప రావణుడిని చంపడానికి ఇంతవరకు సమయం కుదరలేదు, మంచి ముహూర్తం కుదరలేదు, ఇప్పుడు కుదిరింది ముహూర్తం. ఈ సీతను వీడు పట్టుకెళ్ళాడు, ఇహ రామచంద్రుడు వాడిని వెతుక్కుంటూ వెడతాడు. ఈ రావణాసుడికి భూమి మీద నూకలు చెల్లినట్టే. అయినా మనలో అనమాట నూకలు తినేవాడైతే అసలు ఈ గొడవే ఉందండి, వాడు దిక్కుమాలడు మాంసం తినేవాడు తప్ప. మన వ్యవహారంలో ఇక నీకు నూకలు తెలియనట్టే అంటాం, కానీ నూకలు తినేవాడైతే తీకదాకా నూకలు తింటే ఈ గొడవ ఎందుకు? వాడు మరి మానవుల్ని పట్టుకు పీక్కు తినే దుర్మార్గుడు, అందుకే ఈ సమస్య వచ్చింది. మొత్తం మీద వాడికి రావణ వినాశం తప్పదనుకున్నట్ట. ఇక మహర్షులు ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు, సీతని వాడు పట్టుకుపోవడం దుఃఖంగా ఉంది, కానీ ఇది రావణ వినాశమునకు ఉపయోగపడుతుంది కనుక సంతోషము పొందారు. అంటే ఏకకాలంలో సీతకి అన్యాయం జరుగుతున్నందుకు దుఃఖము, రావణుని వధకి ఇది నాంది పలుకుతుందనే సంతోషము రెండూ కలిగాయి. ఇంకా పర్వతంలాగా ఉన్న రావణాసురుడు ఆవిడ పట్టుకుపోతూ ఉంటే కొంత దూరం అలా ఎగురుతూ ఉన్నది, పాపం ఆ గాలికి కొన్ని నగలు కింద పడిపోయాయి, ఎడమ కాలి అంది నేల మీద చోట పడింది. ఆకాశంలోంచి ఎడమ కాలికి ఉన్నటువంటి పట్టా కింద పడుతుంటే వెన్నెల కిందకి పడిపోతుందా మెరుపు పడుతుందా అన్నట్టుగా ఉందిట. కొన్ని చోట్ల కొన్ని నగలు పడుతున్నాయి. ఇక ఆ సమయంలో పక్కనున్నటువంటి నదులు, చెరువులు, వృక్షదేవతలు అవి వణికిపోయి, అయ్యో మనందరం చూస్తూ ఉండగా సీతని దుర్మార్గుడు ఎత్తుకుపోతున్నాడు, అయినా రక్షించలేకపోతున్నాం అని లోపల లోపల దుఃఖించారట. వాళ్ళ శక్తి సరిపోదు అందుకని కేవలం దుఃఖించారు. సూర్యుడు భయపడ్డాడు, ఆయన కాంతి తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయాట? ఆయన ప్రతిధ్వస్త ప్రభ శ్రీమాన్ ఆసీత్ పాండర మండల హ్రియమాణాంతు వైదేహీయం దృష్ట్వా దీనో దివాకర. దీనముగా రామ రామ లక్ష్మణ రక్షించు అని ఏడుస్తున్న, ఎవరూ రక్షించరా అని దీనంగా పలవిస్తున్న, కలవరిస్తున్న సీతను చూచి సూర్యుడు కూడా వెలవెలపోయాడు, బాధపడిపోయాడు, ఏమీ చేయలేడు ఆయన. అందుకే ఆయన కూడా తన కాంతిని తగ్గించుకున్నాడు. సూర్యుడు కూడా రక్షించడానికి వెళ్ళలేకపోయాడు. మరి వాడి వరాలు అటువంటివి. మరి చివరికి రావణుడు అలా పట్టుకుపోతూ ఉండగా ఆ సమయంలో సీత మళ్ళీ ఇలా అన్నది, మూర్ఖుడా నువ్వు మహాపాపం చేస్తున్నావు, మా మామగారికి మిత్రుడైన జటాయువుని సంహరించావు, ఆ పాపం నిన్ను ఎప్పటికైనా కట్టి కొడుపుతుంది, ఇప్పుడు నన్ను పట్టుకుపోతున్నానని ఆనందిస్తున్నావేమో, కానీ ఇంతకింత అనుభవిస్తావు, రాముడు లేనప్పుడు రహస్యంగా ఎందుకు పట్టుకొచ్చానా సీతని అనుకుంటావు. మూర్ఖుడా, నేను ఎవ్వరికీ అంత తేలిగ్గా లొంగనురా, నీకు అంతగా పరాక్రమం ఉంటే రాముడు వచ్చేదాకా వెనక్కి వెళ్ళి అక్కడ ఆగు, అప్పుడు రాముడు వస్తాడు, నీ పౌరుషం ఏమిటో పరాక్రమం ఏమిటో తెలుస్తుంది అని ఎన్ని చెప్పినా వచ్చిన పని అయిపోయింది, ఇంకెక్కడ ఉండకూడదనే ఉద్దేశంతో వేగంగా వెళ్ళిపోవడం మొదలెట్టాట. ఒకటి జటాయువు పేడ వదిలింది, రాముడు వచ్చేలోపు ఎంత తొందరగా పెడితే అంత మంచిది అనుకున్నాను, రాముడు ఇక్కడికి వచ్చినాక నన్ను పట్టుకోలేనంత దూరానికి వచ్చాననే ఉత్సాహంతో వేగంగా పోతున్నాడు వాడు. ఈలోపు అలా వెళ్ళిపోతూ ఉండగా ఓ చోట తమాషా జరిగింది. ఎక్కడి దండకారణ్యం, అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉండగా కర్ణాటక వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు. అంటే మహారాష్ట్ర బోర్డర్ దాటింది, ఆ మొత్తం జనస్థానం దండకారణ్యం తెలంగాణ అంతా దాటారు. ఇంకా చివరికి క్రమంగా ఎక్కడికి వెళ్ళారట? కర్ణాటక. అక్కడ ఋష్యమోక పర్వతం ఉన్నది. ఆకాశ మార్గంలో కదా మహావేగంగా పోతున్నాడు వాడు, ఇప్పుడు వాడు ఋష్యమోక పర్వతం దగ్గరకు వచ్చారు. అది ఎక్కడుంది అంటే హంపి విజయనగరం దగ్గర ఉన్నది. విజయనగరం హంపి విజయనగరం ఉన్నదే మహానుభావుడు కృష్ణదేవరాయలు పరిపాలించాడు. సరిగ్గా హంపికి 25 కిలోమీటర్ల దూరంలో పంపా సరస్సు, మతంగ మహర్షి ఆశ్రమం, శబరి గుహ, ఈ ఋష్యమూక పర్వతం ఇవన్నీ ఉంటాయి. అన్నీ దగ్గర దగ్గరే. ఓసారి ఎప్పుడన్నా సరదాగా టూర్ వేసుకోవాలి వెళ్ళేటప్పుడు. అలా వెళ్ళి అవన్నీ చూడాలి. చూసి వస్తే ఆనందం కలుగుతుంది. ఎప్పుడు అక్కడికి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళామండి అంటే ఉపయోగం ఉంది. కోటలకు వెళ్ళామండి, ఇంకో చోటకి వెళ్ళామండి. అక్కడ 5 వానరులు కనపడ్డారట. దదర్శ గిరిశృంగస్థాన్ పంచ వానర పుంగవాన్. ఋష్యమూక పర్వతం, ఆ పర్వత శిఖరం మీద 5 వానరులు కనపడ్డారు. మంచి పరాక్రమవంతులైన వానరులు 5 కనపడ్డారు. ఈ పాటికి మీకు అర్థమైందిగా, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, మొత్తం వాళ్ళ 5. ఆ 5 చూడగానే రాముడు ఇటు వస్తాడు అని ఆవిడకి అనిపించింది. మనస్సుకి ఓ సందేశం వచ్చినట్టయింది. వెంటనే ఏం చేసింది ఆవిడ, తన చీర చెంగు కొంత చింపి, తన నగలు కొన్ని మూట కట్టి సరిగ్గా వాళ్ళ దగ్గరికి రాగానే వాళ్ళ మధ్యలో పడేటట్టు వేసింది. ఇది రావణాసుడు చూడలేదు. ఎందుకని, సంభ్రమాత్తు దశగ్రీవ తత్కర్మనస బుద్ధవాన్. వాడికి ఎంతసేపు ముందు దృష్టే, ఎంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా, మళ్ళీ రాముడు వెనకబడతాడేమో, వస్తే మళ్ళీ లేనిపోని ఇబ్బంది వస్తుంది అనుకుంటూ ముందు చూపుతో పోతున్నాడు. కనుక పక్కనున్న సీత ఏం చేస్తున్నా పట్టించుకోలే. ఆ ఏడుస్తోంది ఏదో అనుకున్నాడు అంతే. ఈలోపు సీత మూట కట్టడం, నగలు వేయడం చూడలేదు. చూస్తే ఏం జరిగేదో అది వేరే విషయం. ప్రస్తుతానికి మాత్రం వాడు చూడలేదు. సరిగ్గా నగలు ఆ మధ్యలో పడ్డాయి. దూరంగా ఉన్నటువంటి వస్తువులను చూచే శక్తి కలిగిన వాళ్ళు వానరులు. అందుకని వానరులు పైన అరుపులు వింటూ ఉండగా మూట పడగానే, ఆ మూట డామ్మని వాళ్ళ మధ్యలో పడగానే తల పైకెత్తి చూశారు. రావణుడు స్పష్టంగా కనబడ్డాడు. కాకపోతే వాడు రావణుడని వాళ్ళకి తెలియదు. వాళ్ళ దగ్గర, రావణుడి దగ్గర ఉన్న సీత కనపడింది. వాళ్ళు చూశారు. మొత్తం మీద వానరులు ఒక స్త్రీని మాత్రం చూశారు. అప్పటికి మహావేగంగా వెళ్ళిపోయింది. ఏది సీత వాళ్ళని దాటేంతలోనే. మొత్తం మీద రావణుడు అనుకున్న పని సాధించి సముద్ర తీరం దగ్గరకు వచ్చాడు. భయంకరమైన కెరటాలతో ఉన్న సముద్రుడు కూడా రావణుడిని చూచి ఎందుకైనా మంచిదన్నట్టుగా కెరటాలు విసురుతూ తన రూపం కనపడకుండా దాక్కున్నాడు. సముద్రంలో ఉన్న చేపలు, సర్పాలు కూడా వణికిపోయాయి. చారణులు చూచారు, సిద్ధులు చూచారు. ఇది రావణాసురుడికి ఇక పోయే కాలం, ఏతదంతో దశగ్రీవహ, ఇది రావణాసురుడికి అంత్యకాలం అనుకున్నారు. ఇలా రావణాసురుడు మొత్తం మీద లంకా నగరానికి వెళ్ళి వెళ్ళగాని తన అంతఃపురంలోకి వెళ్ళి తన అంతఃపురంలో ప్రధానమైన మందిరంలో సీతను పెట్టి కాపలవాళ్ళని పిలిచి, ఒరి వీరుల్లారా, ఈ అంతఃపురంలోకి, ఈ నా భవనంలోకి నా అనుమతి లేకుండా స్త్రీ పురుషులు ఎవరూ వెళ్ళడానికి వీల్లేదు. ఈ లోపల ఉన్న స్త్రీ నాకు కాబోయే ప్రియురాలు. ముత్యాలు, మణులు ఏం అడిగితే అది ఇవ్వండి, నగలు ఇవ్వండి, భోజనాలు పెట్టండి, కానీ ఎవరూ బయటికి రాకూడదు, లోపలికి వెళ్ళకూడదు ఆవిడ కాదని. ఆవిడ దగ్గర ఆవిడకి బాధ కలిగించే మాటలు మాట్లాడకండి అని పలికి అక్కడి నుంచి, అంతఃపురం నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి, నా కర్తవ్యం ఏమిటి అనుకుంటూ ఉండగా 8 రాక్షసులు అక్కడికి వచ్చారట. మహావీరులు, మహాప్రభు ఏమిటి అజ్ఞాని, మీరు వెంటనే దండకారణ్యానికి వెళ్ళండి, జనస్థానంలో ఉండండి, అక్కడ మన వాళ్ళంతా చచ్చిపోయారని మీకు తెలుసు, అందులో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అక్కడ నాకు మన వాళ్ళు మరణించినప్పటి నుంచి కొంత భయం కూడా కలుగుతున్నది. ధైర్యస్య ఉపరివర్తతే అనడం ద్వారా నా ధైర్యం తగ్గి క్రోధం పెరుగుతుంది, కోపం పెరుగుతోంది, కానీ ధైర్యం తగ్గుతోంది. అందువల్ల రాముడి మీద పగ ఏర్పడింది, అతని మీద పగ తీర్చుకోవాలి. మీరు వీలుంటే ఎప్పటికప్పుడు రాముడి కదలికలు కనిపెట్టండి, అతని ప్రయత్నాలు తెలుసుకోండి, ఎప్పటికప్పుడు నాకు చెప్పండి. అంటే రాముడి మీద నిఘా పెట్టాడు వాడు, ఎప్పటికప్పుడు రాముడు ఏం చేస్తున్నాడో చెప్పండి. మీరు నిరంతరం వీలుంటే చంపడానికి ప్రయత్నించండి. మీ పరాక్రమం నాకు తెలుసు, కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అదే సమయంలో మీరు అతన్ని చంపడానికి ప్రయత్నించడమే కాక కరదోషణాదుల్ని రాముడు ఒక్కడో చంపాడనే విషయం కూడా దృష్టిలో పెట్టుకోండి, అంటే మీరు చావకండి అని చెప్పి వాళ్ళని పంపించి వాళ్ళు జనస్థానానికి వెళ్ళిపోగానే ఇప్పుడు వాడు, అమ్మాయ్యా నా పనులన్నీ పూర్తయ్యాయనుకున్నాడు. సీత ఉన్న చోటుకి వచ్చాడు. ఆ భవనం చాలా అద్భుతంగా ఉంది. సీత, నా బిల్డింగ్ ఎలా ఉందో చూద్దుగాని అన్నట్ట. మొదట్లో వాడు తీసుకొచ్చింది అంతఃపురానికి, డైరెక్ట్గా అశోకవనానికి పంపలేదు. ఇదిగో చూడు అని సీత ఎంత చెప్పినా మొత్తుకుంటున్నా, ఏడుస్తున్నా, ఇష్టం లేకపోయినా మొత్తం భవనం అంతా చూపించాడు. ఈ భవనాలు, ఆ మందిరాలు, అందులో ఉన్నటువంటి అంతఃపురాల్లో ఉన్న భోగాలు, పరుపులు, ఇవన్నీ చూపించి, చూసావా ఇలాంటి వైభవం ఎవరికైనా ఉందా అని తన వైభవం అంతా ప్రదర్శించడం మొదలెట్టాడనమాట. ఆ తర్వాత సీతామాత యొక్క అశోకవన ప్రవేశం మొదలైన దివ్యఘట్టాలతో మళ్ళీ రేపు మనం యథాప్రకారంగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.